ఇక్కడ యమమును నేను రాసుకున్నాను, అహింస, సత్యము, సత్యయము, ఇది బాహ్య జగత్తుతో మీ వ్యక్తిగత సంబంధాలు. వాళ్ళు మీతో ఎలా ఉన్నారు అని కాదు, వాళ్ళు అబద్ధం చెప్తే నేను చెప్పను అని కాదు, నిజం చెప్తే నా ప్రాణాలు పోతాయి, ప్రాణాలు పోతాయి, నువ్వు నిజం చెప్పకపోతే యోగ మార్గంలో నువ్వు అడ్డుకోలే వేసుకున్నట్టే. ప్రాణాలు పోయినా సరే నువ్వు అబద్ధం చెప్పకూడదు. మరి ఎలా అండి, ప్రయత్నం ఏం మిగిలింది కదా, ఇంతకంటే ఇంకో దారి ఏం లేదు. అహింస అంటే ఏం చెప్తాను నేను, మీరు మూడు అంచెలుగా రికార్డ్ చేయాలి. మీరు ప్రతిదీ కూడా నేను చెప్పక్కర్లేదు, ప్రతిసారి మూడు అంచెలుగా మీరు రికార్డ్ చేసుకోవాలి. ఒకటి భౌతిక కక్షలు, బుద్ధుడు సన్నిధిపోతున్నాడు, అర్ధరాత్రి అనిపోయింది, బుద్ధుడు పక్కనే ఆనందుడు ఉన్నాడు. ఎప్పుడు అతని జీవితాంతం బుద్ధుడు పక్కనే ఆనందం ఉంది. సోమ పుట్టినారు ఇలా అన్నాడు, మళ్ళీ కూర్చున్నాడు. అదేంటి ఇందాక కూర్చున్నావు కదా అంటే, ఇందాక నేను అవేర్నెస్ లో పట్టలేదు, అసంకల్పిత ప్రతీకార చర్యగా కూర్చాను. తప్పు అది యోగికి, యూ షుడ్ బి అవేర్. కాదు అది హింస ఉన్నా కాదా, మరి బుద్ధుడు దోమని చంపాడా, దాని గురించి మనం అవగాహన చేసుకోవాలంటే దానికి 9 రోజులు అహింస మీదే మనం కాదు. టైం ప్రస్తుతం నాకు లేదు, మీకు అవసరం అనుకుంటే మరి ఎప్పుడో కలుగుతాం, ఈ జన్మలోనో మరి అంచేత. అహింస అన్నది భౌతికంగా చూసుకోవాలి, మీరు ఇమోషనల్ గా చూసుకోవాలి, కామమయ మనోమయ. సమస్య ఏంటి అంటే, ఇప్పుడు ఎవరు మనస్సు లేదు ఎవరికి, అన్ని కోరిక లేదు. అంచేత శంకరాచార్యులు వారు కేసాఫీ సొసైటీ వారు దానికి ఒక కొత్త పేరు పెట్టారు కలిపేసి. దానికి ఏం పేరు పెట్టారంటే కామ మనోమయ. ఒకటి ఏంటంటే సూర్య జగత్తులో, రెండోది కామమన, మూడోది నేను బొమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఈగో అనేది జీవాత్మ, అది ఏ తలంలో ఉంది, మనస్సు యొక్క తలంలో ఉంది. ఆ జీవాత్మతో నీకు సంబంధం స్థాపించటే సమాధి యొక్క లక్షణం. దానిపైన ఇంకా ఎన్ని తలాలు ఉన్నాయో చూస్తున్నారు కదా. అంటే సమాధి ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యోగా, అది కూడా గుర్తుంచుకోండి. మీరు సమాధి వచ్చిందంటే మీరేదో సాధించినట్టు కాదు, అసలు మొదలెడుతుంది మీకు యోగ విద్య. అంచేత ఈ అహింస గురించి మాట్లాడుతున్నప్పుడు స్థూల అహింస, కామ మనస్సు యొక్క అహింస, మనస్సు యొక్క అహింస వృత్తులని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మీరు అహింస తర్వాత సత్యం, ఉన్నది ఉన్నట్టు చెప్పటం సత్యం, మనకి నచ్చితే దానికి, నచ్చకపోతే ఓకే. ఉన్నది ఉన్నట్టు చెప్పటం నేను స్పష్టత చాలా అవసరం, అది కూడా మూడు తలాల్లో. అత్యయం, అత్యయం అంటే నీది కానిది, ఇది ఈనాడు ఉన్న దేశకాల పరిస్థితుల్లో అసలు నీది కానీ ముట్టుకుంటే ఎదుటివాడు కొడతాడు కనుక గొడవలేదు. కానీ ఇంకోళ్ళకి రావాల్సిన క్రెడిట్ నువ్వు కొట్టేశావంటే తప్పది, చాలా స్పష్టంగా చెప్పాలి. కృష్ణుడు లాంటి వాడే భగవద్గీతలో, ఇది నేను చెప్తున్నది కాదు, వాళ్ళు చేసిచ్చాడు, ఇచ్చాక వాళ్ళకంటే ముందున్నది. కృష్ణుడు కేవలం ఏం చేయగలిగాడంటే వాటిని సాధించి ఆ స్థితికి అదగలిగాడు. అస్థే అంటే అర్థమైంది కదా. అస్థే అయిన తర్వాత బ్రహ్మచర్యము, ఇది చాలా జాగ్రత్తగా వచ్చింది. విదేశీ వ్యామోహంలో పడి చాలా మంది గురువులు ఇక్కడ కన్సెషన్స్ ఇస్తున్నారు. కన్సెషన్స్ ఇస్తే పతంజలి ఒప్పుకోడు, పతంజలి ఒప్పుకోడు కనుక ఆ టీచర్ ఒప్పుకోడు. ఫిజికల్ బ్రహ్మచర్యమే కాదు, మానసికమైనటువంటి బ్రహ్మచర్యం కూడా ఉండాలి. అదే ఒక రోజులో వచ్చేసేది కాదు, అది అంత సహజంగా వచ్చేది కూడా కాదు. ఈ ప్రయత్నం మాత్రం ఇది కల్పిస్తుంది. అంటే డిటాచ్మెంట్, ఏది నాది కాదు. కానీ ఈ ఐడెంటిటీని కలిపి గురువు గారు ఒక అద్భుతమైన ఫార్ములా ఇచ్చారు. హరిజన్ నయాజన్ ప్రతి రాత్రి నువ్వు చచ్చిపోతూ ఉంటే రేపటికి ఇంట్లో నువ్వేమో ఆలోచిస్తావు, ఎలా ఆలోచిస్తావు? యోగి ఆలోచించదు. మరి ఆలోచించకపోతే ఎట్లా సార్? నువ్వు యోగివు కాదు, నువ్వు అక్కడే బండి ఎక్కేయచ్చు. రిటర్న్ మీరు చాలా మనోధైర్యం కావాలండి. రేపేమవుతుందో నువ్వు కాదు ఆలోచించాల్సింది, ఎవడు ఆలోచించాలి? మనకి తెలిసినది ఏంటి అంటే తిండి కోసము ఆహార ధాన్యాలు నిల్వ చేసుకుంటా, డబ్బు నిల్వ చేసుకుంటా, మిలక్సి న్యాయ వ్యవస్థ మనిషికి ఉంది. నాకు తెలిసి ఏ జంతుకి లేదు ఉన్నాయా? అక్కడ ఏదైనా అరాధకత్వం ప్రబలిపోయి కొంపలు అంటుకుపోతున్నాయా? వాటికే ఆహారం లేకుండా పోతుందా? అవి ఏమైనా ఆకలి సాగులు స్వస్తున్నాయా? మనిషి ప్రమేయం ఉన్న చోట మాత్రమే స్వస్తున్నాయో కూడా. ఇంకేటంటే వాటికి మన సంపర్కం ఉందిగా. అంటే ఈ ఆహారము, మిలిటరీలు, పోలీసులు, న్యాయ వ్యవస్థలు అనేటటువంటి కుత్సితమైనటువంటి వ్యవస్థ మనిషికే ఉన్నాయి. మళ్ళా యోగులకి అక్కర్లే. యోగులందరూ ఏంటి? రాజాధిరాజు యోగి రాజు అందరూ అంతే. ఎందుకంటే క్రైస్తుకి సులువు ఎందుకు వేశారు అంటే రాజాధిరాజు అనే సరికల్లో వీడేదో కొత్త రాజు ఏర్పడ్డాడనుకున్నాడు. అర్థం కాదు 2000 సంవత్సరాల కిందటి రాజరికం అంటే ఏమిటి? మరి ఎవడైనా రాజు అవటానికి ప్రయత్నిస్తే ఉన్న రాజు ఏం చేస్తాడు? అది సాగలేదు, తప్పేం జరగలేదు. కానీ స్వరాజ్యం ఉన్న చోట ఎవడు నిన్ను అడుగుతలేదు. అందులో ఈ పద్ధతికి అసలు ఎవడో అడుగుతలేదు. అపరిగ్రహం వచ్చే అర్థమైంది కదా, ఏది నాది కాదు అనేటటువంటి ముక్త మానసిక. నాది ఇది కానీ నేను ఇది వాడను అన్నావు అనుకో, అపరిగ్రహం. అంచేత భగవంతుడు ఇచ్చి నీకున్న వ్యవస్థలో ఏదైనా ఉందనుకో, నేను వాడను అంటే కూడా ముట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. పరిగ్రహము అంటే నాది అనుకోకుండా ఉండగలదు. కానీ అది అనుకుంటున్నావో లేదో నాకు తెలీదు, నీకు తెలీదు. ఎవరికి తెలుస్తుంది? నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ తెలుస్తుంది. నువ్వు నిజంగా అంటే ఒక విధంగా అపరిగ్రహము అంటే అలోభము అని కూడా అనొచ్చు. ఇది నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఉన్నది ఓకే. అర్థమైంది కదా. ఇది మళ్ళీ అన్ని మూడు రకాలుగా చూసుకోవాలి. మీరు డైరీలో రాసుకోవాలి. ఈ మియా మము ఇక్కడ మూ ఎగరగొట్టుతాను నేను. అంచేత నియమములో 5 ఉన్నాయి. మళ్ళా అందులో చాలా ముఖ్యమైనది మొదట మీరు అలవర్చుకోవాల్సింది ఏంటంటే సంతోషం. ఇది చేయలేని వాళ్ళు ఖచ్చితంగా నేను మీతో చెప్తున్నాను, ఇవాళ పండి చేయండి. ఇంతవరకు వాళ్ళకైనా ఖర్చులు చేసి ఖర్చులు మనం మనం చేసుకోవాలి. సంతోషం అంటే ఏంటంటే ఈ రోజు నుంచి మీకున్నది నాకు ఇంకా కావాలి అని కోరకుండా ఉండాలి అని నిర్ణయం మీరు తీసుకోలేకపోతే మీరు యోగ విద్యకు అనర్హులు అంటున్నారు. మీరు చేతగాని వాళ్ళని నేను అంటే నేరుకి యోగ విద్య రాదు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. నాకు తెలిసి చిన్న యాక్టర్స్ ఎవరికి యోగ విద్య రాదు, వాళ్ళే మామూలు వస్తున్నాయండి. చిరంజీవి వచ్చారంటే నేను మిమ్మల్ని అనర్హులు అంటల్లో మీ గొప్పతనాన్ని నేను కించపరచటండి. యోగ విద్య మీకు అనవసరం, సబ్జెక్ట్ నేర్చుకునే టైం ఉంటా మీకు రాదు. ఇంకేత రాసుకోండి మీకు అది ఆ సెంటెన్స్, అది మీరు ఖచ్చితంగా ఆచరణలో పెట్టలేకపోతే. ఇంకోటి, ఆచరించలేనటువంటి జ్ఞానము వింటే చాలా ప్రమాదం అని గుర్తుంచుకోండి. నాలెడ్జ్ నాట్ యూజ్డ్ ఇస్ సిన్ అన్నది మహత్తు. ఆచరణలో పెట్టలేనటువంటి జ్ఞానము పాపము. ఎలా? ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఓ మామూలు వ్యక్తి ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది. మామూలు వ్యక్తి డాక్టర్ తెలిసి ఏం చేయకపోతే, రేపది తెలిసింది అనుకో ఎవరికైనా న్యూస్ పేపర్ వాడికి, డాక్టర్ అక్కడే ఉన్నాడు వాడు ఏం చేయలేదండి, ఏమవుతాడా డాక్టర్? అది పాపం. అలాగా యోగ విద్య గురించి మీరు విని ఆచరించకపోతే చాలా ప్రమాదంగా పడతారు. అది కూడా ఆలోచించుకుని రేపటి క్లాస్కి వెళ్ళండి. హైపోథెటికల్ నేను చెప్పటం లేదు, చాలా సీరియస్ మ్యాటర్. అందుకే అది ఇదివరకు చాలా రహస్యంగా చెప్పేవాళ్ళు. కానీ మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? మరి ఎందుకంటే యోగ విద్య పేరుతో అనేక భ్రష్టాచారాలు ప్రబలిపోయినాయి. అన్నీ తప్పు చెప్తున్నాం కాదు వాళ్ళు, కానీ ఏది తప్పు చెప్పినా ఆ ఒక్కటి ఆ మొత్తం విద్యను నాశనం చేస్తుంది. అది జరుగుతున్న తప్పది నేను చెప్తుంది. ఈ సంస్థల్లో చెప్పబడే యోగ విద్య అంతా కరెక్టే, కానీ ఒక అంగం మాత్రమే, ఒక భాగం మాత్రమే. నిన్న యజ్ఞంలో సుభద్ర గారి గురించి చూస్తానండి, మాట్లాడు సాగుతుంది. ఈ యజ్ఞాన్ని ఎందుకు స్నానం చేసుకుంటే చాలా అంది ఏం చెప్పాలండి? చూసుకోండి. అరే అన్నా తెలియలేదండి, నువ్వు రాకు యజ్ఞానికి, నేనే రమ్మన్నాను. కానీ నువ్వు పిచ్చిదాని ఆ ప్రశ్న నన్ను ఎందుకు అడిగా ఉన్నా? నేనేం జవాబు చెప్తానో తెలుసుకరా, నేను తిట్టలేదు నేను ఇంకా. అంటే ఎలా భస్టు పట్టి ఒక సవ్యమైనటువంటి మార్గాన్ని వెళ్ళదలుచుకున్న వాళ్ళని వెళ్ళనివారు. అంటే భగవద్గీతలో సహయజ్ఞ ప్రజాసృష్వ పురోవాచ ప్రజాపతి ఏషవో శిష్ట కామదుక్ అని చెప్పిన గీతాచార్యుడు మూర్తుడు. నువ్వు యజ్ఞం చేసుకోండి, నిధ్యానం చేసుకుంటే చాలు. మరి ఇలాంటి భ్రమలు ఉంటే ఏం చేయాలి? ముందుకు ఈ క్లాస్. కానీ అది అంత ఈజీగా అందరికీ వంటపట్టదు, చెప్పింది అర్థం కూడా కాదు. కానీ మననం చేసుకుంటే ఇంకా మీ అంతటి మీరు మననం చేసుకుంటే ఏం లాభం లేదు. టేపు మీరు 20 సార్లు 30 సార్లు వింటేనే మీకు తేడా తెలుస్తుంది. ఒకసారి వింటే వచ్చేసేది కాదు ఇది, అర్థమైంది కదా? సంతోషం, తృప్తి ఉన్న దాంట్లో ఐఎమ్ హ్యాపీ. మనలో చాలా మందికి తింటానికి ఉంది, చాలా మందికి కొన్ని వందల మందికి పెట్టే శక్తి ఉంది, కానీ ఇంకా కావాలి. సరిగ్గా ఇందుకో ఉన్న దాంతో అంటే ఉన్నది ఏం చేసే పని చేసేదా అది చెప్పలే. నువ్వు అక్కడతో ఆగు. నీ ప్రారంభ కర్మవశాత్తు నీకు ఏం లభించిందో దాంతో నేను సంతుష్టిని సంతుష్టిరాలును అని కూడా పెట్టాలి. ఇంకా నాకు ఏ కోరికలు లేవు. కోరికలతో మీరు సమాధి యోగ క్లాస్కి వస్తే లాభం. కానీ సమాధి యోగ క్లాస్ లో ఉన్నటువంటి తమాష ఏంటంటే, సమాధి యోగాలో నువ్వు ఉంటే అనుకున్నావు జరిగింది, మరొప్పుడు కోరుకుంటావా లేదా అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎంత చెప్పిన తేడా. అంతేత మొదటి లక్షణం ఏంటంటే ఇంకా మీ కోరికలు ఆపేయాలి. మా అమ్మాయికి పెళ్లి కాలేదు, కాలేదు. మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, రాలేదు. ఆరోగ్యం బాగలేదు, రాలేదు. నిన్న నాకు నుంచునే ఒకటి కూడా లేదు, క్లాస్మాన్ లేదు. ఎందుకంటే పడిపోలేదు, మాట్లాడుతున్నా. మాట్లాడే పిచ్చి మాటల కంటే ఏ మాటలు మాట్లాడితే గొప్ప కదా, ఎంత ఆనందం, సంతోషం, శౌర్యం, ట్రైనింగ్. ఈ సంతోషం వల్ల మూడు స్థాయిల్లో ఉండాలి. కుల జగత్తులో నోట్స్ చెప్పేస్తాను నేను, చాలా మంది బస్ చెప్తానండి, అంత గురువు గారి చూసుకుంటారండి. సాయి పారాయణ చేయమంటారు. ఏం చెప్తాను నాకు, సాయి చదివించి ఉంటాడండి. నువ్వు చదివితే ఎంత స్థాయికి నువ్వు చదవకపోయింది అన్న భావమే ఎందుకు రాదు నాకు తెలియదు. హౌ ఫూలిష్ వ్యూఆర్. నువ్వు చదవకపోతే స్థాయికి గతి కదా. ఒకటి తగ్గాడు బాబు కోరికలు తీసుకొని. నాకు తెలుసు సార్ సాయి చేస్తే కోరికలు తీర్చాను. కానీ మీరు ఒక్కసారి అలా అనేది సిగ్గు ఉండాలి. ఇంకోళ్ళ తపశక్తి, ఇంకోళ్ళ పుణ్యశక్తి ఉపయోగించుకోవటాన్ని ఎప్పుడు నేను ఉపయోగించుకోవచ్చు ఎమర్జెన్సీ, కానీ అప్పుడు కూడా మీరు తిరిగి ఇచ్చేయండి. ప్రకృతి వదం ద్వారా తీసుకున్నారు, గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారు ఏదో నేను ఉదాహరణ చెప్పాను కదా, గురువు బ్యాలెన్స్ షీట్ నిక్కచ్చిగా ఉంటుంది నేచర్. నువ్వు తుమ్మితే దానికి పడుతుంది, దగ్గితే దానికి పడుతుంది. దగ్గటం వల్ల ఎన్ని పురుగులు నువ్వు చంపావో దానికి రికార్డు ఉంటుంది. మందులు వేసి నువ్వు చంపిన పురుగులకి రికార్డు ఉంటుంది. నేను యాంటీబయాటిక్స్ వేసేసాను అమ్మయ్య రోగం తగ్గింది ఆ అనుకుంటే ఇన్ని తుమ్మిది వీడు యాంటీబయాటిక్స్ వేసి చంపాడు అని రికార్డు ఉంటుంది. అంతే ఇంతకీ మాస్టారు నేను మందు వేసుకోవాలా వద్దా నాకు తెలుసు. అది నేనే ఇంకట చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవాళ రాత్రి ఇది రికార్డ్ అవుతుంది కదా. చాలా సార్లు వినండి ఆశా మాసి వద్దు. యూ డోంట్ నో హౌ సీరియస్, యూ డో నాట్ నో హౌ సీరియస్. కానీ మీరు అంత సీరియస్ గా రియాక్ట్ అవుతే మాత్రము ఐదేళ్లలో మిమ్మల్ని సమాధి తీసుకెళ్ళి డౌట్ ఏం లేదు, అస్సలు డౌట్ లేదు. ఇది నా గ్యారెంటీ. ఏ క్లాస్ మిస్ అవ్వకుండా చెప్పింది చెప్పినట్టు ఇంట్లో కూడా చేసుకుంటాం. ఐదేళ్ళు అసలు తక్కువ అమ్మా, మీకు తెలియదు అది ఎంత ఈజీ. అది సైక్లింగ్ లాగా, కార్ డ్రైవింగ్ లాగా. రానివాడికి అబ్బో, వచ్చిన వాడికి ఇంకే. తర్వాత మీరు ఇంతేనా అంటారనుకో, దానికే మమ్మల్ని ఇంత ఊదరగొచ్చారని. సరే అది వేరే విషయం. ఇంకేత శౌచము, సంతోషము, బాహ్య చదవండి. నాకు ఓపిక ఉండి నేను అనుకున్నది చేయగలిగితే ప్రతి నెల నేను మీకు ఒక పుస్తకం అందజేస్తాను. అది మీకు మాత్రమే కాదు, మొత్తం మానవ సమాజానికి. అది చదివి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు సమాధి యోగ క్లాసెస్ పెట్టిన వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. నా పుస్తకాలే చదవమని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ చదివితే మీరు అనేక మంది రాసిన పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదు, దృష్టి వచ్చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చే ముందు రెండు పుస్తకాలు చెప్పినట్టు చూస్తున్నాను. సరేమండి, అవి కావాలని. అవి కొన్ని నేను ఎంత చెప్పినా అందులో చెప్పినంత బాగా పుస్తకాలు ఉన్నదంతా ఏ లెక్చర్ చెప్పలేదు. చెప్పలేదు తపస్సు. ఇదంతా చేస్తే ముందు ఇంట్లో వాళ్ళు ఎదుగుతారు. ఇవాళ ఉపవాసం ఉంటాను అని మీరు చెప్పండి ఇంట్లో, అందరూ తిను 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 అని మీద పడతారు. ఇవాళ రాత్రి నేను పలహారం మాత్రమే ఇస్తాను, కాయగూరలు మాత్రమే తింటాను. చిన్నవారు ఇంకా నాకేమనిపిస్తుందంటే పెద్ద తపస్సు ఏంటంటే ఇంట్లో వాళ్ళని ఎదుర్కోవటం, బయట వాళ్ళ సంగతి తర్వాత చూసాం. మీరు ఎదుర్కోవాలి, మీరు తపస్సు అంటే అంటే తపస్సు తర్వాత అసలైంది. అక్కడ బ్రహ్మచర్యం అలాగో, ఇక్కడ ఈశ్వర ప్రయత్నం అలాగా. కానీ ఈశ్వర అనేటటువంటి ఈ మాట ఇక్కడ భగవంతుడికి వాడలేదు పతంజలి, ఈగోకి వాడేది. ఈగోని ఈశ్వరుడు అంటారు, మన యొక్క జీవాత్మ. అది తర్వాత క్లాసులో వీలైతే రేపే, ఇట్ డిపెండ్స్. రేపు మిమ్మల్ని మళ్ళా ఒక చిన్న ఊపు ఊపుతాను నేను, దాన్ని మీరు తట్టుకోగలిగితే చెప్తాను. ఆసనాలు మీరు మూడు రకాలుగా వేయాలి, అది నోట్ చేయండి. ఒకటి భౌతిక శరీరము, ఆ ఏమంటారు షేప్లో కావాలి, కరెక్ట్ షేప్లో. ఆసనాలు వేసేటప్పుడు అది ఎక్సర్సైజ్ అనుకుని చేయవచ్చు. దయచేసి కొన్ని చోట్ల దాన్ని ఎక్సర్సైజ్ కింద వాడుతున్నారు, తప్పేమీ లేదు. వజ్రాలను గోళికాయలుగా ఆడుకుంటూ ఉంటే వజ్రాలు విలువ తగ్గదు, కానీ దాంతో గోళికాయలు ఆడుకునే వాళ్ళ బుద్ధిహీనతకు ఆనందించుకోవాలి. ఇక ఆసనాలు ఆర్ నాట్ ఎక్సర్సైజ్. ఇక మొదటిది భౌతిక శరీరం కరెక్ట్ గా వచ్చిందో దాని మీదే ఏకాగ్రత చేయండి. ఎప్పుడు ఆసనాలు వేసినా కొంతమంది కలిసి చేయండి, ఒకళ్ళు ఇన్స్పెక్ట్ చేయండి, చూడండి జాగ్రత్తగా. ఎక్కువ మంది అవుతే డివైడ్ అయిపోయింది. మరి మాకు మాకో అయ్యే వద్దు, మీకు లాభం లేకపోయినా పర్వాలేదు, మీ పక్క వాళ్ళకి వస్తే కాదు. నేను ఆసనాలు వేయలేదు, మరి నాకేమవుతుంది, నీకేం అవ్వదు, చూడేమవుతుందో. అంచేత 5:1 కదా, 1:4 గ్రూప్ ఎలా తీసాం, 1:4 అంటే ఒక లీడరు. అందులో లీడర్ బాధ్యత ఏంటి అంటే ఈ ఆసనాలు కరెక్ట్ పొజిషన్ లో వేసుకున్నారా లేదా, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అది మీరు వేస్తున్నప్పుడు మీ ఈథరిక్ బాడీలో ఎక్కడ మార్పు వస్తుంది అంటే ముందు మీ ఈథరిక్ బాడీ గురించి తెలియాలి. అంటే చక్రాలు అనుకోండి, మీ షట్చక్రాలలో ఆ ఆసనం వేస్తున్నప్పుడు ఏదో ఒక చక్రంలో మార్పు ఉంది, దాన్ని గమనించకపోతే మీరు పట్టుకోలేరు. మూడోది మీ మనస్సులో ఏం మార్పు వస్తుంది అది గమనించుకోవాలి. ఇది ఒకళ్ళు గైడ్ చేయాలి. ఎందుకంటే రేపటి నుంచి మీరు 4 గంటలకి ఇక్కడికి వచ్చేయండి. సో దాట్ ఈ ఆసనాల గురించి ఒక్కసారి చెప్తే మీకే అర్థమైపోతుంది. తమాషా ఏంటో తెలుసా, ఒక్కొక్క ఆసనంలో ఒకళ్ళకి సిద్ధి వచ్చింది సమాధి. మహావీరుడికి గోధుహ ఆసనంలో, బుద్ధుడికి పద్మాసనంలో, కృష్ణుడికి గరుడాసనంలో, సుబ్రహ్మణ్య స్వామికి మయూరాసనంలో, అవి వాళ్ళ వాహనాలుగా మారిపోయాయి. వాహనాలు ఏం కావాలి, తెలియక ఆసనాల గురించి తెలిసిన ఇంకో విధంగా వాళ్ళు చెప్పలేరుగా. ఇంకొక ఆసనాలు జాగ్రత్తగా వేసుకోండి. ప్రాణాయామం నేను ఒకటి చెప్పాను కదా, అందరూ కూర్చొని ముందు వదిలేయండి. ప్రయత్నపూర్వకంగా వదులుతారు, పీల్చుకోవటం ప్రయత్నించవచ్చు. ఇంకోటి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. అంచేతే రేపటి నుంచి 4 గంటలకు వచ్చేస్తే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే తీరి క్షణాల్లో నేను చూస్తానది. ఇంకైతే ఒక ఆసనమా, 2 ఆసనాలా 3 ఆసనాలా, 3 కంటే ఎక్కువ వేయలేదు మీరు అరవై గంటలే. భావం ఏం మాత్రమే చూసుకోవాలి. ప్రత్యాహారము అంటే 5 ఇంద్రియాల నుంచి మనస్సు వేరు చేయటం. ఒక నవల చదువుతున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు మీ మనస్సు ఎక్కడ ఉంటుంది? 5 ఇంద్రియాల మీద ఉండదు. మీ పక్కన ఎవడు కూర్చున్నాడు ఏంటి అది ప్రత్యాహారం. అది సాధనలో ఎలా చేయాలి అనేది ముందుగా నేర్చుకుందాం. బాధ ఎందుకు వచ్చింది మాస్టర్ గారు? ప్రశ్న ఏంటంటే చెప్పటానికి నాకు అభ్యంతరం లేదు.